పరమపతివ్రత సుమతి తన భర్త కౌశికుణ్ణి గంపలో పెట్టుకుని శిరస్సు మీద పెట్టుకుని పెడుతోంది. ఆ సమయంలో అదే ప్రతిష్ఠానపురంలో మాండవ్యుడనే మహర్షి, ఆయన పూర్వకర్మ యోగం వల్ల ఒక పాడుబడిన సత్రంలో మకాం పెట్టి దొంగలు తన మీద ఈ దొంగ సొమ్ము వేయగా రాజభటుల చేత బంధింపబడ్డాడు. ఆ కథ మనం చెప్పుకున్నాం. ఆయనని రాజుగారు ఒక శూలానికి కొరత వేశారు. మంచి పదునుగా ఉన్నటువంటి శూలం మీద బలద్వారం కూడా దింపేస్తే దానికి అలా కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఉండగా వెళ్ళాడాడు. ఆ పుణ్యాత్ముడికి తర్వాత పాపం వచ్చింది. ఈ శిక్ష అయిపోయిన తర్వాత యమలోకానికి వెళ్ళి ఒరే యమధర్మరాజు అన్నాడు. ఇంతవరకు యముడిని అలా పిలిచిన వాడు ఒక్కడు లేదు. యముడు వణికిపోయి ఇంతటి తపస్శాలి ఇంత కోపంతో పిలుస్తున్నాడేమిటి అని రెండు చేతులు కట్టుకుని వచ్చాడు. నిరంతర తపస్సంపన్నులైనటువంటి వ్యక్తుల ఆగ్రహానికి యమధర్మరాజు అంతటి వాడు కూడా వణికిపోతాడు. ధర్మదేవతని కూడా మెడలు వంచి ఎదురుగుండా నిలబెట్టగలిగే శక్తి ధర్మమూర్తులకు ఉంటుంది, అదే తపశ్శక్తి అన్నారు. అప్పుడు యముడు వచ్చి చేతులు కట్టుకుని, ఏ మహాత్మా నువ్వు ఇంత కోపంతో పిలిచావంటే పిలవకేం చేస్తాను, నేను ఏ పాపం ఎరగను, పుట్టినప్పటి నుంచి తీర్థయాత్రలు చేశాను, పురాణాలు చెప్పాను, విన్నాను, దానాలు చేశాను, ధర్మాలు చేశాను, మాట వరస కూడా నా వల్ల స్వల్పాపరాధం కూడా చేయబడలేదు, ఇంత కూడా అపరాధం చెయ్యని నేను ఏ కారణం చెంత ఇంత కఠోరంగా శిక్షింపబడ్డాను, ఒక శూలం రాజుగారి ద్వారా నా శరీరంలో దింపిస్తావా, కొరత వేయిస్తావా, నేను ఎంత యమయాత్ర పడ్డానో తెలుసా, నేనేం చేశానని నాకు ఈ శిక్ష వేశావు, నీవు మహారాజుల మనస్సులో ప్రవేశించి వాళ్ళని ప్రేరేపించకపోతే రాజులు ఈ శిక్ష వెయ్యరు. ప్రభుత్వం ఒక శిక్ష వెయ్యాలంటే దాని వెనకాతల యముడి సంకల్పం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మహారాజు ఎవడైనా ఓ ప్రభుత్వంలో ఉన్నవాడు మనకి శిక్ష వేశాడంటే యముడు వాడి హృదయంలో ప్రవేశించి ఆ శిక్ష వేయించాడని అర్థం. అందువల్ల నువ్వు ఎందుకని ప్రతిష్ఠానపుర మహారాజు గారి హృదయంలో ప్రవేశించి నాకు ఈ కఠినమైన శిక్ష విధింపజేశావనగానే ఆయన తెల్లబోయి, అందుక ఇంత దూరం వచ్చావు, నువ్వు చేసిన పాపం నువ్వు మర్చిపోయావేమో, పుణ్యాలన్నీ గుర్తుంటాయి కానీ పాపాలు గుర్తుండవు, నీకు 8 వయస్సులో ఆడుకుంటున్నప్పుడు నీ కళ్ళెదురుగుండా కొన్ని తూనీగలు ఎగురుతూ కనబడ్డాయి, ఆ తూనీగలను చూసావు నువ్వు, తూనీగా తూనీగాను పాడుకుంటూ వెళ్ళి ఓ పుల్లకి వాటిని గుచ్చావు, పుల్లకి తూనీగల్ని గుచ్చిన మహాపాపం ఊరికే పోతుందా, 8 దాదాపు 11 తూనీగల్ని ఒక చీపురు పుల్లకి, అది కూడా కొబ్బరి చీపురు పుల్లకి పొడిచి గుచ్చి ఆనందించావు, హింసించావు, ఆ మహాపాప ఫలితం నువ్వు ఇప్పుడు అనుభవించావు. చిన్నప్పుడు ఆ తూనీగలు పొడిచావుగా, అవి గజగజలాడిపోయాయి, చిన్నపిల్లవాడివి కనుక వాటిని చంపినా నిన్ను చంపకుండా కేవలం శూలం శరీరంలో దిగేలా చేశాను. ఎవడైనా ఎంత గొప్పవాడైనా చేసిన పాపం అనుభవించి తీరాలి, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, మంచైనా చెడ్డైనా ఒక్కసారి చేశాడంటే దాన్ని అనుభవించకుండా ఎవడూ వదిలించుకోలేడు. నువ్వైతే ఏమిటి, ఆఖరికి త్రిమూర్తులు కూడా వదిలించుకోలేదు ఎప్పుడు మానవ రూపంలో ఉన్నప్పుడు. అందువల్ల నీకు ఈ శిక్ష అందుకే వేశానడగానే మాండవ్యుడికి ఆగ్రహం కలిగింది, నువ్వు ధర్మాత్ముడు అనుకున్నాను ఇంతకాలం, నీలో కూడా అధర్మం ఉన్నది, శాస్త్రం ఏం చెబుతోంది, శృతులు స్మృతులు రెండూ కలిపి ఒక ధర్మాన్ని నిర్దేశించాయి, ఒక వ్యక్తికి 11 సంవత్సరాలలోపు ఏమి జరిగినా దాని ఫలితం మాత్రం వాడికి ఇవ్వకూడదు అని. 11 ఏళ్లలోపు మనం పుణ్యం చేసినా పాపం చేసినా దీనిని 4 భాగాలు చెయ్యాలి, పూర్తిగా పిల్లవాడికి ఇవ్వకూడదు. ఏదో చిన్నపిల్లవాడు వస్తాడు, అరటిపండు అరటిపండు అని నా వెంట పడ్డాడు అనుకోండి, నాకు తిక్కరేగి వాడు గోపు మీద కొట్టాను, వాడు తెచ్చాడు అనుకోండి, అది మహాపాపం, అలా కొట్టకూడదు. ఆ పిల్లాడు నన్ను కొట్టాడు అనుకుందాం, అప్పుడు వాడికి ఎక్కువ పాపం రాదట, నేను కొడితే పాపం కానీ వాడు కొడితే పాపం రాదట. ఎందుకు రాదు వాడికి, వాడి వయస్సు 11 ఏళ్లలోపు ఉంది, 11 ఏళ్లలోపు ఒక పిల్లవాడు తప్పు చేసి గురువుగారిని కొడితే ఆ పాపాన్ని ఏం చేస్తారు, 4 భాగాలు చేస్తారు. ఒక పాపమేమో ఆ పిల్లాడు అనిపిస్తాడు, 1/4 వాడిది, 1/4 వాళ్ళ అమ్మది, వాడిని కన్నది కదా, అందువల్ల 1/4 ఈ బాడీ ఇచ్చిన డాడీది, కాబట్టి తండ్రి ఒక 1/4 అనిపిస్తాడు. ఇక మిగిలిన 1/4 వాళ్ళ గురువు గారి, వీడికి పాఠం చెప్పడానికి డొనేషన్ పుచ్చుకున్నాడుగా మరి, అందుకని గురువుగారు జీతం పుచ్చుకుంటే మళ్ళీ చిత్రం ఏంటో తెలుసా, ఉచితంగా పాఠం చెప్పేవాళ్ళు కొందరు ఉంటారు. అప్పుడు ఆ గురువుకి ఈ పాపం వెళ్ళదట. ఈ ఒకటి నాలుగో వంతు మళ్ళీ తల్లిదండ్రులు కంటగడతారు. కాబట్టి నేను చేసినది తూనీగలను చంపడం అనే ఒక పాపం అనుకుందాం. ఆ పాపం 8వ ఏట చేశాను, 11 ఏళ్ళు నిండలేదు. కాబట్టి ఆ పాపం ఏం చేయాలి? 4 భాగాలు చెయ్యాలి. ఒక భాగం నాకు ఇవ్వాలి, ఒకటి మా అమ్మకి, ఒకటి నాన్నకి, ఒకటి గురువుకి ఇవ్వాలి. అలా కాకుండా నువ్వు మొత్తం 4 భాగాలు నాకే ఇచ్చావు, అందుకే నాకు ఈ కొరత అనే శిక్ష పడింది. మొత్తం శిక్ష నాకే వేసి శాస్త్రాన్ని, చట్టాన్ని, వేదమర్యాదని ఉల్లంఘించావు గనక నువ్వు భూలోకంలో దాసీపుత్రుడివై పుట్టి నిత్యం చివాట్లు తింటూ చివరికి శరీరం విడిచిపెడుదువుగాక అన్నాడు. ఆ శాపం వల్ల ఆయన విదురుడిగా పుట్టాడు. చండకోపుడైన మాండవ్య మహాముని శాపం వల్ల అంతటి యమధర్మరాజు గారు భూలోకంలో విదురుడై, దాసీపుత్రుడై, నీచుడైన దుర్యోధనుడి చివాట్లు తినవలసి వచ్చింది. దుర్యోధనుడు లాంటి వాడి చివాట్లు ఆయనకి ఎందుకు వచ్చే కర్మ అంటే ఇదిగో ఈ మాండవ్య శాపం. కాకపోతే యమధర్మరాజు గారు సరాసరి దిగిరాకూడదు గనక ఆయన తన శక్తిలో కొంత శక్తిని విదురుడి రూపంలో పుట్టించాడు. ఈ విదురుడికి ఏ చివాట్లు తగిలినా ఎవుడికి తగిలేవాటి తెలుసా మీకు? ఇక్కడ తన శక్తితో పుట్టాడు ఆయన. పూర్తిగా దిగిరాకుండా ఆయనలో ఉన్న అంశ బయటకు వచ్చింది. అంశ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఈ అంశకి ఏ కష్ట సుఖములు వచ్చినా అవి ఆయనకే తగులుతాయి. ఉదాహరణకు దుర్యోధనుడు విదురుడు తిడితే ఈ తిట్లు ఆయన చెవులోనే పడేవిట, యముడిని తిట్టినట్టు అయ్యేది. అబ్బా దుర్యోధన, నీ మాటలు వినలేకపోతున్నాను రా అని హఠాత్తుగా యముడు చెవులు మూసుకునేవాట. యముడంతటి వాడు దుర్యోధనుడి మాటలు వినలేక చెవులు మూసుకుంటే వాడు ఏదో పెద్ద హీరో కింద వాడిని ప్రొజెక్ట్ చేసిన సినిమా హీరోలంతా చివరి రోజుల్లో తిండి లేక తస్తారని వ్యాసుడు చెప్పాడు, నేను చెప్పలేదు. వాడు అంత దుర్మార్గుడు. దుర్యోధనుడి సంగతి మీకేం తెలుసు, భారతం పూర్తిగా ఉన్నారు కాబట్టి మీకు తెలుసు. ఈ కలియుగంలో ఉన్న మానవుల లక్షణం ఏమిటంటే కొంతమంది దౌర్భాగ్యులు పుట్టుకొచ్చారు మనకి దురదృష్టవశాత్తు. వాళ్ళు పరమ పాపాత్ముల్ని పుణ్యాత్ములు కింద చెప్పటం, నరకాసురుడు మావాడండం, రావణాసురుడు మావాడండం, రాముణ్ణి తిట్టడం, సీతాదేవిని తిట్టడం, దుర్యోధనుడిని నెత్తిమీద పెట్టుకోవడం, ధర్మరాజుని భీముడిని పనికి మాలిన వాళ్ళ కింద చూపించడం. భీముడు అలిగితే ఈ ప్రపంచం నిలబడుతుందా? భూమిని ఎత్తగలడా? అటువంటి వాడినేమో తక్కువ చేసి చూపించడం. ఇవన్నీ పాప లక్షణాలు. ఈ పాపాత్ములు దాని ఫలితం ప్రారంభంలో కాకపోయినా చివరి రోజుల్లో అనుభవిస్తారు. కాబట్టి అలాంటి పాపములు మనం చెయ్యకూడదు. పవిత్ర పాత్రలను ఎప్పుడూ కూడా దుష్ట పాత్రలుగా చిత్రీకరించరాదు, తిట్టరాదు. అసలు సాధువుల యొక్క దోషణం పరమ పాపం. ఇంతకీ తర్వాత కథ పక్కన పెడితే పాపం 3 రోజులు మాండవ్యుడు సోలానికి వేళ్లాడబడ్డాడు, అవునా? ఆ సమయంలోనే మన పరమ పతివ్రత సుమతి తన భర్తని నెత్తిమీద గంపలో పెట్టుకుని అక్కడికి తీసుకొచ్చింది. ఆ సమయంలో రాజమార్గంలో అటు ఇటు తిరిగింది. వేశ్యాగృహానికి ఆవిడికి దారి తెలియలేదు. అది చీకటి, త్రోవ తప్పి అటు తిరిగి ఇటు తిరిగి హఠాత్తుగా ఆవిడ ఈ మాండవ్యుడి సోలమునకు వెళ్లాడబడుతున్న కొరత ఉన్న చోటుకు వచ్చింది. ఈ గంపలో ఉన్నాడుగా కౌశికుడు, వాడి కాళ్ళు బయటకున్నాయి. వాడి కాలు వచ్చి ఈ మాండవ్యుడికి పటక్కన తగిలింది. అసలే మాండవ్యుడు సోలానికి వెళ్లాడబడున్నాడు, దానికి ఆధారం లేదు కదా. కేవలం మలద్వారంలో సోలం, కాళ్ళు చేతులు ఇలా వెళ్లాడిపోతున్నాయి. అలాంటి వాడికి కాలు తగలగానే ఆయన గిర్రును తిరిగిపోయాడు రంగుల రత్నంలాగా. ఒకసారి ఆలోచించండి, సోలానికి అలా గుచ్చుకుపోయి ఉన్నవాడు ఇలా గిర్రం తిరిగితే వాడి శరీరంలోకి సోలం కొంచెం దిగిపోతుంది, వాడికి ఎంత బాధ వస్తుంది, రక్తం అలా కారిపోయింది. ఆయనకి మహాబాధ వచ్చింది. ఆ బాధని మానవ మాత్రుడు వర్ణించలేడు. భగవంతుడు అలాంటి బాధ ఎవరికీ ఇవ్వకుండా ఉండుగా. చాలా కాలం క్రితం అటువంటి ఒక దౌర్భాగ్యుడిని చూశాను పాపం. ఏ పూర్వజన్మ కర్మయోగమో కాని పాపం, వాడు చెట్టు ఎక్కాడండి కర్మ, అది వేప చెట్టు. ఆ వేప చెట్టుకు ఒక కర్ర విరిగిపోయి సన్నగా ఇలా పైకి వచ్చింది అనమాట, కొమ్మలు ఊడిపోయి. వీడు డబుక్కిన పైనుంచి కిందకు దాని మీద జారిపడ్డాడు. వాడి శరీరంలోకి మాండవీడి శరీరంలోకి సోలం దిగినట్టు దిగిపోయింది. వాడు దాని మీద పడి ఏడుస్తూ ఉంటే మీరు నవ్వుతున్నారు కానీ వాడు పడిన బాధ రామచంద్ర నరకం అనమాట. వాడిని గబగబా ఇద్దరు వెళ్ళి పైనుంచి తీసుకొచ్చి ఆసుపత్రిలో చేరిస్తే ఆ తర్వాత 10 రోజుల పాటు వాడికి రోజు మందులు వేయటమే. మహా దుర్మార్గమైన నరకాల్లో అదొక నరకం అనమాట. అందుకే దుర్మార్గంలో నడుచుకోకూడదు, సాధ్యమైనంతవరకు సన్మార్గులే నడుచుకోవాలి. పాప మాండవీడికి ఆ రక్తం కారి శరీరం అంతా బాధ కలగగానే ఇక తట్టుకోలేకపోయాడు. అప్పటిదాకా సహనంతో ఉన్నాడు. శిక్ష వేసిన రాజుని కూడా ఏమని లేదు ఆయన. కానీ వీడు కాలుతో తనడంతో శరీరం ఇంకా బాధపడింది కదా, అందుకని ఒళ్ళు మండి వెంటనే ఏమన్నాడు ఆయన, ఓరి నీచాతి నీచుడా, సూర్యోదయే అవశ ప్రణై వియోక్ష్యతి నసంశయః భాస్కరాలోకనాదేవ స వినాశం అవాప్స్యతి. ఏ దుర్మార్గుడు తన కాలితో నన్ను తన్ని నాకు బాధ బాగా పెరిగేలా చేశాడో అటువంటి నీచుడు సూర్యుడు ఉదయించగానే తక్షణం ప్రాణం విడిచిపెట్టుగాక, సూర్యుడు అలా ఉదయించగానే ఆ కాంతిని చూచిన వెంటనే వాడు చచ్చుగాక, సూర్యోదయంతో చచ్చుగాక అని శపించాడు. పైగా వాడు ఇంకా అవసుడైపోతాడు, వాడు వాడిని ఎవ్వడూ రక్షించలేడు. ఇంకో మాట అన్నాడండి ఆయన, హరిహరాదులు కాచిన ఆ దుర్మార్గుడు సూర్యోదయంతో చచ్చుగాక అన్నాడు. మామూలుగానే ఆయన తపస్సంపన్నుడు. ఈ తపస్సంపన్నులు సాధారణంగా శపించరు, బాధ ఎక్కువైనప్పుడే శపిస్తారు. ఆ బాధ కూడా ఇంకా తీవ్ర శాపం అవుతుందట. ఉత్తిని అన్యాయంగా శపిస్తే ఆ శాపం ఇంత తీవ్రంగా తగలదు. ఆయనకున్న బాధ అటువంటిది కనుక, నన్ను తన్నినవాడు సూర్యుడు ఉదయించగానే చచ్చుగాక, వాణ్ణి హరిహరాదులు కాచిన చచ్చుగాక అన్నాడు. వీణ్ ఎలాగో కాపాడడానికి హరిహరాదులు అంత తేలికేం దిగిరారుగా, అది కూడా ఆయన ధైర్యం. వెంటనే సుమతి వణికిపోయింది, ఈ నా భర్త కోసం నేను ఎన్ని పాట్లు పడ్డాను, వీడు ఎంత రోగంతో ఉన్న నానాయాత్రబడి వీడిని రక్షించాను, వీడు ఈ వయస్సులో ఈ రోగంతో వేశ్య దగ్గరికి తీసుకెళ్ళమంటే అందుకు కూడా సిద్ధపడి వేశ్య కాళ్ళు పట్టుకున్నాను, ఆమెకు ధనం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. ఆ సమయంలో ఈ ఋషి ఎవరో అగ్రహోదగ్రుడే నా భర్తని శపించాడు. ఇప్పుడు ఈ ఋషి శాపం జరిగి తీరుతుంది, మహాత్ముల శాపం వ్యర్థంగా పోదు. ఉత్తములకి కోపం రాదు, కోపం వస్తే శపిస్తారు. వివసులై వాళ్ళు శపించినప్పుడు వాళ్ళ శాపం వ్యర్థం కాదు. కాబట్టి సూర్యుడు ఉదయించాడా, నా భర్త మరణిస్తాడు, నా భర్త మరణిస్తే నేనెలా ఒప్పుకుంటాను, భర్త కోసం ఇన్ని పాట్లు పడుతున్నాను అని వెంటనే ఆవిడ ఏం చేసిందట, ప్రోవాచ వ్యథిత సూర్య నైవోదయముపేష్యతి. మహాబాధతో ఆవిడేమంది, సూర్యుడు ఉదయిస్తే నా భర్త మరణిస్తాడు, కాబట్టి సూర్యుడా హరిహరాదులు అడ్డమైనా నువ్వు మాత్రం ఉదయించడానికి వెళ్ళలేదు, నువ్వు బిగుసుకుపో, కదలకుండా అక్కడే పడి ఉండండి. బాగానే ఉంది ఇద్దరు గొడవ అని. ఆయనేమో సూర్యోదయంతో వీడు చచ్చుగాక అన్నాడు. ఈవిడేమంది, హరిహరాదులు తలుచుకున్నా సరే నువ్వు మాత్రం కదలకుండా స్తంభించిపో, నువ్వు ఉదయించకుండా అక్కడే ఉండిపో, ఇప్పుడు ఎక్కడున్నావో అక్కడే అలా బిగుసుకుపో, పాషాణమూర్తి వైపో అని చెప్పించగానే టక్కన సూర్యుడు అలా బిగుసుకుపోయాడు, శిలావిగ్రహం అయిపోయాడు. ఆయన రథం ఆగిపోయింది, గుర్రాలు అలా ఉన్నవు కాస్త టక్కన స్తంభించిపోయాయి. అప్పుడప్పుడు శిలావిగ్రహాలు కనిపిస్తుంటే మనకి అలా స్తంభించిపోయాయి. గుళ్ళో సప్తాశ్వరథమారూఢుడైనటువంటి పరమాత్మ ఎలా అయితే కదలకుండా ఉంటాడో అలా రాతి బొమ్మ అయిపోయారట వాళ్ళంతా కూడా. గుర్రాలు, సారథి, రథం, సూర్యుడు అందరూ బిగుసుకుపోయారన్నమాట. దాంతో ఏమైంది, సూర్యుడు యొక్క గుర్రాలు కదలడం లేదు, సూర్యుడు అక్కడే ఉండిపోయాడు. ఆ అర్ధరాత్రి ఆ ప్రాంతంలో అర్ధరాత్రి కింద అలాగే ఉండిపోయింది. ఈ ఆసియా దేశాలన్నీ కూడా కటిక చీకట్లో మునిగిపోయాయి. పశ్చిమ దేశాల్లో సూర్యుడు అక్కడే ఉండిపోవడం వల్ల అక్కడి నుంచి సూర్యాస్తమయం లేకుండా పోయింది, అటంతా వెలుతురు. ఇటు తూర్పు దేశాలన్నీనేమో చీకటి, ఇటు చీకటి అటు వెలుతురు. అక్కడ వాళ్ళకి బాధే, ఇక్కడ వాళ్ళకి బాధే. అక్కడ వాళ్ళకి బాధ ఏమిటి, పాపం ఎప్పుడు చీకటి పడుతుందా, ఇంటికి వెళ్ళి మొగుడు పెళ్ళాలి కాస్త కబుర్లు చెప్పుకుందామా, స్నానం చేసి పద్మాకర్ గారు ఉపన్యాసానికి పెడదామా అనుకున్న వాళ్ళకేమో ఎప్పుడు చూసినా ఆ 12 అది దాటదు. సూర్యుడు కదిలితే కదా, గడియారం కదిలేదు, సూర్యుడు అక్కడే ఉండిపోయాడు. దాంతో వాళ్ళకి అలాగే వెలుతురట, అక్కడ కార్యక్రమాలు వాళ్ళకి స్తంభించాయి. ఏమండి ఎంతైతే మాత్రం మనిషి ఓపిక ఉండద్దా, అలా పనిచేస్తున్న వాళ్ళు విసిగిపోయి. ఇది ఎక్కడ కూడా అండి, ఈ ఘటికలు కదలటంలో ఆ రోజులు కూడా యంత్రాలు ఉన్నాయి, గడియారాలు. సంస్కృతంలో ఘటిక అనేవారు, ఇప్పుడు గడియారం అయింది. గడియారాలు కదలవు, ఉద్యోగం ఉద్యోగమే, కూర్చున్న సభల్లో కూర్చున్న రాజులు అలాగే ఉన్నారు. ఆహారాలు తిందామంటే 12 దాటదు, సంధ్యావందనాలు పూర్తవు. అక్కడ వాళ్ళు అక్కడ అలా ఉండిపోయారు, ఇక్కడ చూస్తే కటిక చీకటి, అర్ధరాత్రి 12, ఈ చీకటి చీకటే. ఎంతసేపటికి చీకటి అలాగే ఉండడంతో ఈ నిద్రపోతున్న వాళ్ళు, మంచాల మీద దొల్లుతున్న వాళ్ళు, ఎప్పుడు తెల్లవారుతుందిరా బాబు, ఎప్పుడు తెల్లవారుతుందిరా బాబు అని వీళ్ళు ఎదురు చూశారు. ఇటు సూర్యుడు ఉండడు, అటు చీకటి ఉండదు, ఇలాగ డోలాందోళం అయిపోయింది లోకమంతా. ప్రపంచం తల్లకిందులైపోయింది. సూర్యుడు కదిలితేనే లోకాలు కదులుతాయి. సూర్యుడు నిరంతరం సంచరిస్తూ ఉంటే తన 7 గుర్రముల రథం మీద అప్పుడు కాలం గడుస్తుంది. కాలం గడిస్తే క్రమక్రమంగా కార్యక్రమాలు గడుస్తాయి, యజ్ఞాలు జరుగుతాయి, దేవతలకు ఆహారం వస్తుంది. ఇప్పుడు ఏమైంది, మన వైపున్న దేశాల్లో సూర్యుడు ఉదయించకపోవటం వల్ల సంధ్యావందనాలు లేవు, యజ్ఞములు లేవు, స్వాహాకారాలు లేవు, స్వధాకారాలు లేవు, వషత్కారాలు లేవు, అన్నీ ఆగిపోయాయి. దానివల్ల ఏమైంది, క్రమక్రమంగా రోజులు గడుస్తున్నాయి, నిజానికి ఆకలిస్తుంది కానీ అన్నం పెట్టేవాళ్ళు వంట చేయడానికి లేదు. దేవతలకి అనుదినము మనం విడిచిపెట్టే అర్ఘ్యజలాలు, మనం వెలిగించే దీపారాధనలు, మీరు పెట్టే నైవేద్యములు, యజ్ఞములు, ఇవి ఆహారం అవుతాయి. భూలోకవాసులు ఏం చేస్తారు, సాధారణంగా పూర్వకాలంలో ఒక నియమం ఉండేది, ఇప్పుడంటే మర్చిపోతున్నాం కానీ అన్నం వండగానే అన్నం కూరలు ఒక పళ్ళెంలోనో ఆకులోనో వేసి మహానివేదన చేసేవారు దేవతలకి. దేవతలకి మహానివేదన చేశాక మిగతాది వాళ్ళు తినేవారు. కానీ ఇప్పుడు వంట లేదు, ఆకులు లేవు, ఆకులో కూరగాయలు లేవు, మహానివేదన లేదు. దాంతో పాపం ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళంతా ఇంకా వంట వస్తుందేమో, ఇంకా వంట వస్తుందేమో అని ఎదురు చూస్తున్న వాళ్ళు, వంట అయిన తర్వాత నైవేద్యం పెడతారేమో అని ఎదురు చూస్తున్న వాళ్ళు, లొట్టలు వేసుకుంటూ కూర్చున్న వాళ్ళు అలా నీరసంతో ఉండిపోయారట, పొట్టలు మాడిపోతూ ఉండగా. దేవతలకు నైవేద్యంలో చెప్పారు, ఇందులోనూ నైవేద్యము లేని దేవతలు ముఖం వాచినట్టు అయిపోయారట. ఈ నివేదన అదృశ్య రూపంలో అమృతమై దేవతలను ఆనందపెడుతుంది. కొంతమందికి ఒక అనుమానం, ఇక్కడెక్కడో విస్తరాకులో మేము అన్నం పెట్టాం, కూరలు పెట్టాం, మహానివేదన చేశాం, ఇది ఇక్కడే ఉంటుంది కదా, దేవతలకు ఎలా ఆకలి తీరుతుంది అని. మీరు ఒక్కసారి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ అనగానే ఈ ఇందులో ఉన్న ఆహార పదార్థాలలో కొన్ని కిరణములు ఉంటాయి, కొన్ని సూక్ష్మమైన రసాలు ఉంటాయి, ఈ రసములు అమృతంగా మారతాయి. అమృతం ఎంతో ఉండదు, బిందువు. ఈ బిందువు కంటికి కనపడకుండా ఇందులోంచి ఆ బిందువు సారం అన్నమాట, అన్నసారం, కూరల సారం, ఈ పదార్థ సారము సూక్ష్మ అమృత బిందువై దేవతల యొక్క నోట్లో పడుతుంది. ఉదాహరణకి మీరు విష్ణువు కోసం నైవేద్యం పెడితే ఈ అమృతం విష్ణువు నోట్లో పడుతుంది, దిక్పాలకులకి పెడితే దిక్పాలకుల నోట్లో పడుతుంది, నవగ్రహాలకు పెడితే వాళ్ళ నోట్లో పడుతుంది, త్రిమూర్తులు ముగ్గురికి పెట్టామనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, త్రిమూర్తులతో పాటు మొత్తం ఈ పంచభూతాల్లో ఉన్న అన్ని ప్రాణులకి పెడుతుంది. ఇంకా విడిగా యక్షులకి, కిన్నరులకి, కింపురుషులకి నైవేద్యం పెట్టక్కర్లా, ఎందుకని వీళ్ళంతా త్రిమూర్తుల్లో ఉన్నారు కనుక. రోజు మీరేం చెప్పుకుంటారు, సూర్యుడు, ఇంద్రుడు, భౌముడు మొదలైనటువంటి వాళ్ళంతా ఓ శ్రీమన్నారాయణ నీ దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు, నీ ఎదురుగుండా ఉన్నారు, సూర్యందు భౌమ బుధవాక్పతి చదవట్ల రోజు సుప్రభాతంలో. కాబట్టి అందరికీ విడిగా నైవేద్యం పెట్టక్కర్లా, మీరేం నవగ్రహాల పేరు చెప్పు, అష్టదిక్పాలకుల పేరు చెప్పు, ఈ సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వుల జాతుల యొక్క పేర్లు చెప్పు నైవేద్యం పెట్టకుండా కేవలం శివుడికో విష్ణువుకో బ్రహ్మకో పెడితే చాలు, ఈ త్రిమూర్తులలో ఎవరికి మనము నైవేద్యం పెట్టినా ఈ ఆహారము అమృత బిందువై వాళ్ళ నోట్లో పడగానే ఈ దిక్పాలకులకి, దేవజాతుల వాళ్ళకి, వీళ్ళందరికీ కడుపు నిండుతుంది. ఇప్పుడు వరస పెట్టి మనం ఎవరు నైవేద్యం పెట్టకపోతే త్రిమూర్తులకు ఆహారం వెళ్ళదు, వాళ్ళకు వెళ్ళకపోతే ఈ దేవతలకు ఆహారం వెళ్ళదు, దిక్పాలకులకు ఆహారం వెళ్ళదు, ఇంకా ఈ యక్షాదులు ఎవ్వరికీ ఆహారం వెళ్ళదు. అప్పుడు వాళ్ళు మలమల వాడిపోతారు. వాళ్ళు వాడిపోతే ఏమిటి నష్టం, వాళ్ళకి కడుపు నిండితేనే మేఘాలని వర్షింపజేస్తారు. మేఘాలను వాళ్ళు పంపాలంటే వాళ్ళు కడుపు నిండాలి. ఇంద్రాదుల కడుపు నిండిందా సకాలంలో వర్షాలు కురిపిస్తారు వాళ్ళు. వాళ్ళ కడుపు నిండకపోతే వాళ్ళు వర్షాలు పంపించరు. ఇవాళ మనకు అనాచారం వల్ల, సరిగ్గా నైవేద్యాలు జరగకపోవటం వల్ల, యజ్ఞములు జరగకపోవటం వల్ల, జరగవలసిన కార్యక్రమములు జరగకపోవటం వల్ల ఈ దిక్పాలకులకి కడుపు మాడి నకనకలాడి వాళ్ళు వర్షాలు కురిపించడం మానేశారు. అందువల్లే మనకి ఈ కరువులు, లేకపోతే ఎప్పుడు వర్షం కురుస్తుందో తెలియదు, ఎప్పుడు కురవదో తెలియదు. మనకి దానికి గల మూల కారణం సక్రమముగా ప్రతి ప్రాణి నైవేద్యములు పెట్టకపోవటయే. అజ్ఞానంతో దేవుడు తింటాడా అని ఒక పిచ్చ ప్రశ్న ఒకటి వేయటం ఈ మధ్యకాలంలో, ఒళ్ళు మండుతుంది అనమాట అలాంటి వాళ్ళని చూస్తే. వీడేం చూడొచ్చాడని, వీడి జ్ఞానం ఎంతని, అది రాతి మొక్క కింద వాడి మొహానికి కనపడుతోంది. ఆంజనేయుడు కోతి అంటాడు దౌర్భాగ్యుడి మధ్యన, ఇంత బొజ్జోడు వేసుకో తెగ తినేసి. కాబట్టి ఇలాంటి వాళ్ళ పొట్ట చీల్చి పేగులు బయటికి లగి నీ పేగులు ఎలా పనిచేస్తున్నాయని అడగండి ఆంజనేయుడికింది, లేకపోతే ఇంకో కోతికి, మామూలు కోతులకి పోలిక. రాముడు ఏమిటి, కోతుల చేత మాట్లాడించడం ఏమిటి, కల్పితం రామాయణం అంటాడు మూఢుడు, మూఢాతిమూఢుడు. కోతులు కాదు కదా, దేన్నైనా ఏమైనా చేయగలిగిన పరమాత్ముడు. ఆ మాత్రం జ్ఞానం లేదేటండి మనుషులకు. కొంతమందికి ఇంత చరాచర జగత్తు అంతా ఎలా నడుస్తున్నది, రాత్రిని అతిగా చేస్తాడు, కోతిని మాట్లాడించగలుగుతాడు. యః కృపాత్తమహం వందే అంటూ రోజు మనం ప్రార్థన చేస్తున్నాం. ఏ పరమేశ్వరుడి దయచేత కదలనిది కదులుతుందో, జడము చేతనమవుతుందో, అటువంటి పరమాత్ముడికి అసాధ్యమైనది ఏమున్నది గనక. కాబట్టి ఇలాంటి అజ్ఞానులు ఏదో మాట్లాడవచ్చుగాక, కానీ మనం పెట్టే నైవేద్యములు ఆ పరమాత్మ స్వీకరిస్తున్నాడు, నిస్సంకోచంగా స్వీకరిస్తాడు. ఇప్పుడు ఈ సూర్యుడు యొక్క ఉదయం లేకపోవటం వల్ల ఈ కార్యక్రమాలన్నీ కుంటుపడి దేవతలు కొంచెం కొంచెం నీరసపడ్డారు. నీరసపడి ఏం చెయ్యాలో తెలియక అందరూ కట్టకట్టుకుని బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మదేవ, శుభభాగ్య విధాత, నతజన సంత్రాత, వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత, రక్షించు రక్షించు. ఏమయ్యిందో తెలియదు, సూర్యుడు ఉదయించడం మానివేశాడు, లోకాలన్నీ స్తంభించిపోతున్నాయి, కాలం ఆగిపోయింది, కర్మలాగిపోయాయి, మా ఆహారం ఆగిపోయింది, మేము కృశించిపోతున్నాం, నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమంటే బ్రహ్మగారు అన్నాడు, సతీ సుమతి తన భర్త ఎక్కడ చచ్చిపోతాడోననే ఉద్దేశంతో సూర్యోదయం జరగకూడదని చెప్పించింది. వెనకడికో సామెత ఉంది, ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిందని. అలా అయిపోయింది భూలోకవాసుల పరిస్థితి. కాలికి దెబ్బ తగలడం వల్లే, కాలు తగలడంతో కౌశికుణ్ణి శపించాడు మాండవ్యుడు, సూర్యోదయం అయితే కౌశికుడు మరణించుగాకానని. దాంతో కౌశిక పత్ని సుమతి అసలు సూర్యోదయమే జరగకుండా ఉండుగాక అంది. వాళ్ళిద్దరూ శక్తిమంతులు, ఇద్దరు శక్తిమంతులు ఢీకొంటే మధ్యలో అశక్తులైపోతారు జనం, శక్తి లేని వాడు నశిస్తారు. ఇప్పుడు నేనేమీ చేయలేను, ఎందుకంటే ఇది పతివ్రతల గొడవ. ఏ రాక్షసులు గొడవ అయితే నేను మీకు సాయం చేసేవాడిని. విష్ణు వచ్చి సాయం చేసేవాడు, రుద్రుడు వచ్చి సాయం చేసేవాడు. ఇది పతివ్రత గొడవ. ఒక ఆయనేమో శక్తివంతుడు, శపించాడు. ఆయన శాపం వల్ల సూర్యుడు ఉదయించకుండా ఉండుగా కానని పరమ పతివ్రతా తరుణీ శిరోమణి అయిన సుమతి శాపం పెట్టింది. ఇప్పుడు నేను అడుగు పెట్టకూడదు, మిమ్మల్ని ఈ గందరగోళంలోంచి బయటికి తీసుకురాగలిగే వాళ్ళు భూలోకంలో ఒక్కరే ఒక్కరున్నారు. ఈ స్త్రీని, ఈ సుమతిని మతి మార్చి సూర్యోదయం జరిగేలా చేయగలిగే ఇంకొక మతి స్త్రీ ఉన్నది. ఆవిడే అనసూయాదేవి, అత్రి మహర్షి భార్య. ఆవిడ దగ్గరికి వెళ్ళండి. అనసూయాదేవి తలుచుకుందా, నిమిషంలో సూర్యుడు ఉదయిస్తాడు. ఎందుకంటే సుమతి ఎంత పతివ్రతో, అంతకంటే గొప్ప పతివ్రత అనసూయ. ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆడవాళ్ళని తీసుకువెళ్ళాలి. సామాన్యమైన వ్యవహారం అయితే మేము వచ్చేవాళ్ళం. ప్రస్తుతం అత్రి మహర్షి భార్య అనసూయాదేవి చిత్రకూట పర్వతం మీద ఉన్నది. చిత్రకూట పర్వతం అంటే ఇప్పుడు అలహాబాద్ నుంచి ప్రయాగ నుంచి ఇంచుమించుగా ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు నాతో వచ్చినప్పుడు చూడండి ఒకసారి, అక్కడే పెద్ద కొండ, ఆ కొండ దగ్గర ఒక ఆశ్రమం ఉంటుంది, గుహ. అందులో అత్రి అనసూయ చాలా కాలం ఉన్నారు. అప్పుడే సీత అక్కడికి వస్తే సీతకి పతివ్రత ధర్మాలు చెప్పింది అనసూయ. రామాయణంలో సీతాదేవి అనసూయను దర్శించిందని లేదు మరి మనకి అరణ్యకాండలో? అది చాలా అపూర్వ ఘట్టం. అనసూయ ఎటువంటిదండి బాబు, సీతాదేవి కూడా ఆవిడికి నమస్కరించింది, అంత జగన్మాత ఆదిలక్ష్మి. దాన్ని బట్టి అనసూయ ఎటువంటిదో ఆలోచించండి. అసూయ లేని పుణ్యాత్మురాలు ఆవిడ, ఎప్పుడూ మంచి గుణాలలో మంచి గుణాలే తప్ప చెట్టగుణములు వెతకని పుణ్యాత్మురాలు ఆవిడ. అటువంటి అనసూయాదేవి ప్రస్తుతం అత్రి మహర్షితో కలిసి చిత్రకూట పర్వతం మీద ఉన్నది. మీరు అందరూ భక్తితో ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఆవిడ పరమపతివ్రత గనక నమస్కరించండి. ఓ ఇంద్ర, నేనేదో దేవేంద్రుడు అనుకునే సుమా, అనసూయ దగ్గర మన ఆటలు చెల్లవు. ఆవిడ ఎంత గొప్పదో మాకు తెలుసు. కాబట్టి కిక్కురు మనకుండా వెళ్ళంటే అనసూయదేవి అంత గొప్పదా అన్నారట వాళ్ళు. ఎంత గొప్పదో ఈ నారదుడిని అడగండి చెబుతాడు. అనగా నారదుడు చెప్పాడప్పుడు ఒకనొకప్పటి మాట. నారదుడికి పతివ్రతలు అంటే ఎలా ఉంటారో తెలుసుకోవాలనిపించిందిట. పతివ్రతల గొప్పతనం, పతివ్రతల మహాత్మ్యం తెలుసుకోవాలనిపించింది. ఆయన వెంటనే భూలోకానికి వచ్చాడు. భూలోకానికి రాగానే ఆయనకి ఒక మహానుభావుడు కనబడ్డాడు. ఆయన తుంబురుడు, నారదునికి బాగా ఆత్మీయమిత్రుడు. నారదుని చేతిలో మహతి అనే వేణ ఉంటుంది, తుంబురుడి చేతిలో కళావతి అని ఒక వేణ ఉంటుంది. ఈ కళావతి అనే వేణ వీటుకుంటున్న తుంగురుని తొడగా నేను తెల్లవై, తుంగురా ఎంత గొప్ప వేణ నీకు ఎలా వచ్చిందంటే భూలోకంలో అనసూయాదేవి అనే ఒక పతివ్రత ఉన్నది, ఎంత గొప్పదో ఆవిడ. 10 సంవత్సరముల పాటు ఒకనొకప్పుడు కరువు వచ్చిందిట. ఆ 10 సంవత్సరముల కరువుతో భూలోకంలో వాళ్ళు అల్లాడిపోయారు. ఆ సమయంలో అనసూయ ఇంట్లో ఉన్నది ఆశ్రమంలో చిత్రకూట పర్వతం దగ్గర. అత్రి మహర్షి తపస్సుకి వెళ్ళాడు. అత్రి 12 ఏళ్ళు తపస్సుకి వెళ్ళాడు. ఆ 12 ఏళ్లలో 10 ఏళ్ళు కరువు వచ్చింది. ఈ కరువుకి భూలోకవాసులంతా అల్లాడిపోయారు. ఏం చెయ్యాలో తెలియలేదు, గెదగెదలాడిపోయారు, ఆకలిగా అలవలబడిపోయారు. అప్పుడు అంతా కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ కరువు వచ్చింది ఏం చేయాలంటే, ఈ భూలోకంలో కొంతమంది పాపాత్ములు ఉన్నారు, యజ్ఞములు పాడు చేశారు, అందువల్ల కరువు వచ్చింది, ఈ కరువు నుంచి మిమ్మల్ని రక్షించే శక్తి అత్రికి ఆయన భార్యకే ఉంది, పొమ్మంటే మళ్ళీ వాళ్ళంతా అత్రి ఆశ్రమానికి వచ్చారు. ఆ సమయానికి అత్రి లేడు ఆశ్రమంలో, ఆయన వేరే చోట తపస్సులో ఉన్నాడు. భార్య అనసూయ ఉన్నది. వీళ్ళంతా ఆవిడ కాళ్ళు గట్టిగా పట్టుకుని, తల్లి ఆకలికి వాడిపోతున్నాం, ఇంత అన్నం పెట్టమ్మా అన్నారట. అప్పుడు ఆవిడ, నా భర్త తపస్సులో ఉన్నాడు కనుక ఆయనని ధ్యానించి ఆయన అనుగ్రహంతో మీకు భోజనం పెడతానని కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకుంటే కళ్ళల్లో భర్త కనపడి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టానట. ఆయన తపస్సులో ఉండి కూడా ఈవిడ కళ్ళల్లో ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడున్నా ఆయనని తన కంటి ముందు ప్రత్యక్షం చేసుకుని, దర్శనం చేసుకుని ఆయన అనుగ్రహం పొందగలిగే ఉత్తమురాలు ఆవిడ, అంతటి మహాత్మురాలు. భర్త ఆజ్ఞ కాగానే ఏం చేసేది, ఆవిడ వెంటనే తన ఆశ్రమం దగ్గర చేత్తో నేలని ఇలా తవ్వి బయటికి తీసింది మట్టి. నేల తవ్వాలంటే గుణపమో ఇంకోటో కావాలిగా, ఆవిడ చేతి గోళ్లతో భూమిని ఇలా తవ్విందట. తవ్వగానే జమ్మని నీడి పైకి వచ్చాయి. అప్పటికి 10 సంవత్సరాలుగా భూమి మీద వర్షం లేదు, ఇంకో 2 ఏళ్ళు పడవు, మొత్తం ద్వాదశ వర్ష క్షామం అది. ఆవిడ చేత్తో గేకగానే పాతాళ జలం గంగ దబ్బ దబ్బ తన్నుకొచ్చింది. ఆ జలమే ఇప్పుడు చిత్రకూట పర్వతం దగ్గర గంగలో కలుస్తుంది. అందుకే అక్కడ ఆ ప్రాంతానికి మందాకిని అని పేరు. చిత్రకూట పర్వతం చుట్టూతో ఉంటుందండి గంగ. అది చూడడానికి ఎలా ఉంటుందో తెలుసా, చిత్రకూట పర్వతం ఒక స్త్రీ, ఆ స్త్రీ నడుముకి చుట్టూత వడ్డాణంలో ఉంటుంది అక్కడ గంగ. అంత అందంగా ఉంటుందన్నమాట. ఆవిడ అలా చేత్తో తవ్వగానే నీరు పైకి వచ్చింది. ఆ నీరు చకచకా పైకి లేచి పక్కన ఒక చిన్న స్థలంలో పడింది. ఆ స్థలం 2 నిమిషాల్లో పొలం కింద మారిపోయింది. ఏది నీళ్లు పడగానే అందులో విత్తనాలు పడ్డాయి. ఆ విత్తనాలు పైకి మొలకలు ఎత్తి లేచాయి, అందులోంచి పంటలు రావడం మొదలెట్టాయి. మనం ఎంతో కష్టపడి భూమి దున్ని అందులో నీరు పెట్టి అందులో విత్తనాలు తల్లి ఆ తర్వాత మళ్ళీ వాటిని నారు పోయడం అంటారు. ఎప్పుడు కూడా వరి విత్తనాలు మీకు తెలుసుగా, అవి తలగానే మొలకలు వచ్చాక వాటిని బయటికి తీసి మొక్కల మొక్కల కింద కుదుళ్ళుతోటి పోస్తారు. ఓ 2 మొక్కలు 3 మొక్కలు చొప్పున పొలంలో కొంచెం ఎడమెడంగా పత్తే ఇప్పుడు ఈ నారుమడి, దాన్ని ఏమంటాం మనం క్రమంగా, ఈ నారుమడి మొదట్లో వేసిన విత్తనాల వల్ల వచ్చేదాన్ని నారుమడి అంటారు. ఆ తర్వాత దాన్ని పాతడం చేస్తారు. ఇది అయిన తర్వాత అప్పుడు పంట పండుతుంది. పండాక కోతలు వస్తాయి. కోతలు వచ్చాక దాన్ని చక్కగా ఓ చోటకి పట్టుకెళ్ళి శుభ్రంగా దాని కాసేపు ఎడ్లతోటి, పూర్వకాలంలో అయితే ఎడ్లు, ఇప్పుడు మిషన్లు వచ్చాయి అనుకోండి, గడ్డి గడ్డి వేరు చేస్తాయి, ధాన్యం వేరైపోతుంది. ఈ ధాన్యం మళ్ళీ దంచి ఊక తీసి బియ్యం బయటికి లాగి దాన్ని వండి పెట్టాలి. ఈ ప్రక్రియ అంతా నిమిషాల్లో తనంత తానే జరిగిపోయిందిట. అంటే ఈ నీళ్లు వచ్చాయి నేలలో నుంచి, అది పక్కన చిన్న స్థలం ఏదో బుల్లి స్థలంలో పడింది. ఆ బుల్లి స్థలంలో ముందు వరి లేచింది. ఆ వరి తనంత తానే ధాన్యమై ఇంట్లోకి వచ్చేసింది ఆవిడ ఆశ్రమంలోకి. కాసేపు నాక కందిపప్పు, పెసరపప్పు, వేరుశెనగ గుళ్ళు, ఇలా అన్ని రకాల నవధాన్యాలు వచ్చి పడిపోయాయి. ఇంకా రకరకాల శాఖలు వచ్చాయి, పాకాలు వచ్చాయి. ఇవన్నీ వంట చేయడానికి మళ్ళీ వంటవాణి పెట్టుకోవడము, గ్యాస్ స్టవ్ తెచ్చుకోవటము, అగ్గిపెట్టలు ఏమీ లేవుట. టకటకటకటక అన్ని పాత్రలు వచ్చాయి. కింద ఏమో రాళ్ళు వచ్చాయి, రాళ్ళు పొయ్యి అయ్యాయి, పొయ్యి కింద మంట వచ్చింది. ఆ మంటలో ఈ కుండలోకి పడ్డాయి ఇవి. ఏది ఎందులో ఏం పడాలో పడిపోతూనే ఉన్నాయట. ఎక్కడా ఒక నూనె తేవడం కానీ, ఆ నూనె పొయ్యడం కానీ, ఈ కూరలు వేయించడం కానీ, కారం కలపడం కానీ, ఉప్పు కలపడం కానీ ఏమీ లేదు. ఇంతమంది ఋషులు తపస్సులు చూస్తూ ఉండగా పాకములు టకటకటక పూర్తయ్యాయి, చకచకా పూర్తయ్యాయి. తామే అవన్నీ వండబడ్డాయి. ఆ పదార్థాలన్నీ మళ్ళీ ఆవిడ దగ్గరకు వచ్చి నిలబడ్డాయట. ఆవిడంది, నా దగ్గరకు వచ్చి నిలబడితే కాదు, వీళ్ళందరికీ వీరు ఆహారం అవ్వండి అంది ఆ పాత్రల్ని. అప్పుడేం జరిగింది, వాళ్ళంతా కూర్చున్నారు. కూర్చోగానే ఎక్కడి నుంచి వచ్చాయో పెద్ద పెద్ద విస్తరాకులు వచ్చాయి. ఈ గిన్నెలు వాటంతటవే టింగ్ టింగ్ అని మాయాబద్దాల్లో చూసారా, అలా వడ్డించడం మొదలెట్టాయట. పప్పు గిన్నె వచ్చేసి అందరి ముందు వడ్డించుకుని మాయమైపోయింది. ఇలాంటి ఏర్పాట్లు ఉంటే ఎంత సుఖం అండి, ఎన్నేళ్ళైనా పురాణం చెప్పచ్చు. మళ్ళీ వాడు ఎవడం ఎక్కడో వంటవాడిని మాట్లాడుకోను, మళ్ళీ స్టవ్ తెచ్చుకోవడం, ఈ వండుకోవడాలు, ఎన్ని కష్టాలు. పప్పు గిన్నె వచ్చి అందరికీ కాస్త కాస్త అందులో పడేసి ఆ పప్పు, ఆ గిన్నె మాయమైంది. హోళక్కి కూరగిన్నె వచ్చింది, కాస్త కాస్త కూర వడ్డన చేసుకుని దాని పని చూసుకుని అది వెళ్ళిపోయింది. ఈ విధంగా పప్పు, పిండి వంటలు, పాయసం, బెల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు, వడపప్పులు, ద్రాక్ష పానకాలు, నారికేళాలు, రంభాపులాలు, ఇలా రకరకాల అన్ని పదార్థాలు విస్తర చుట్టూ చేరాయి. విస్తట్లో కూరలు, విస్తర చుట్టూ చిన్న చిన్న పాత్రలు, వాటిలో ద్రవ పదార్థాలు, పాయసాలు ఇవన్నీ వచ్చాయి. ఆఖరన చక్కని వరి అన్నం కొందరికి. ఆ రోజుల్లో కూడా వరి అన్నం కాకుండా గోధుమలు తినేవాళ్ళు ఉన్నారట. అందుకే మనకి నమకచమకాల్లో గోధుమ ఆశ్చమే అంటే గోధుమములు, గోధుమలు అన్నమాట. ఆ రోజుల్లో వాటిని ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు.